మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సమస్త సన్మంగళాని సంతు. పవిత్రమైన శ్రీ ఆంజనేయ దివ్య చరిత్రలో భాగంగా రామావతార సమాప్తి కోసం యమధర్మరాజు దుర్వాసుడు ఆడిన ఒక దివ్య నాటకం పరాశర సంహితలో ఉన్నది అని మనం ప్రారంభించుకున్నాం. హనుమంతుణ్ణి రాముడు మరణశిక్షకి గురి చెయ్యలేక, దేశ బహిష్కరణ శిక్ష కూడా మరణశిక్షతో సమానమే గనుక అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి సంసిద్ధుడయ్యాడు. కానీ హనుమంతుడు తన ప్రాణం చూస్తూ ఆయన్ని బయటికి పంపలేడు. తప్పదు, తాను వైకుంఠానికి వెళ్ళాలి, అవతారం సమాప్తం చెయ్యాలి గనక. అందుకని ముందుగా హనుమంతుణ్ణి రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. మామూలు రాజ్యాలు కావుగావి, భక్తి సామ్రాజ్యం, భక్తియే ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి హనుమంతుని కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాడు శ్రీరామచంద్ర ప్రభువు. ఆ సింహాసనం మీద హనుమంతుణ్ణి కూర్చోబెట్టాడు. ఎప్పుడూ పట్టాభిషేకం చేయించుకునేవాడు ఒక వాహనం కూడా ఎక్కాలని ఒక నియమం ఉన్నది హనుమంతుని కోసం. అందుకని వేదస్వరూపమైన ఒక ఒంటిని తీసుకొచ్చారు. ఉష్ట్రవాహనుడన్నమాట హనుమంతుడు. ఆ ఉష్ట్రం మీద ఎక్కించి నగరమంతా ఊరేగించి ఆపై తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టారు. నలుడు, నీలుడు, సుగ్రీవుడు, అంగదుడు ఈ నలుగురు నాలుగు సముద్ర జలాలు పట్టుకొచ్చారు. తక్కిన వానరులు కూడా అన్ని వేపులకి వెళ్ళి సకల నదీ నదజలాలు పట్టుకొచ్చారు. ఆ నదీ నదజలాలతో శ్రీరామచంద్రుడు స్వయంగా రామభక్తి సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు హనుమంతునికి. అంటే ఇంతకంటే గొప్ప భక్తుడు లేడు, భక్తి చక్రవర్తి అయ్యాకంగా భక్తి సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు. తర్వాత ఆయన ఇక వెళ్ళి బదరికావనం దగ్గర ఉన్న గంధమాదన పర్వతం మీద అదృశ్య రూపంలో ఎవరు పడితే వారికి కనపడకుండా అక్కడ ఉన్న ఒకనొక రంభావనంలో అంటే అరటి తోటలో నివసిస్తూ నా నామస్మరణ చేసుకుంటూ ఉండు, రాబోయే కాలంలో నువ్వు బ్రహ్మదేవుడి అవుతావు అని వరమిచ్చాడు. హనుమంతుడు రాముడికి భక్తితో నమస్కరించి ప్రయాణమే వెళ్ళాడు. గంధమాదన పర్వతానికి వెళ్ళి ఇప్పటికి కూడా అక్కడే గంధమాదన పర్వతంలో రంభావనంలో ఉన్నాడు. అందుకే నిరంతరం భజే రమ్య రంభావని నిత్యవాసం అంటున్నాం ఆయనని. ఇంకా తర్వాత రామచంద్రుడు అవతార సమాప్తం చెయ్యాలనుకున్నాడు. ఈలోపు రాముడు లవకుశులకి పట్టాభిషేకం చేసి భూలోకం విడిచిపెట్టి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడని తెలిసి ఎక్కడెక్కడి నుంచి ఋషులు ప్రజలు వచ్చేశారట. రాముడు సరయూ నదీ తీరానికి వెళుతున్నాడు ఒక రోజున ఒక శుభముహూర్తంలో. నేను సరయూ నదిలో మునిగిపోతాను, అందులో మునిగిన తర్వాత ఇక నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను, నా పౌరులలో ఎవరైనా నాతో వైకుంఠం రాదలిస్తే మీరు కూడా నాతో పాటు సరయూ నదిలో ప్రవేశించండి అన్నాడు. కొందరు రాముడితో కలిసి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. ఎందుకులే, తీరా మునిగి చచ్చిపోయాక ఎక్కడికెడతాము అని కొంచెం శంకించిన వాళ్ళు ఉంటారుగా. వాళ్ళు వేళకింత తిని హాయిగా పెనషన్ పుచ్చుకుంటూ ఇడ్లీలు మైసూర్ బజ్జీలు తింటూ కాలక్షేపం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. రాముడితో మోక్షం అనవసరం అనుకున్నారట. మాకు కడుపే కైలాస శైలంబు తనువే వైకుంఠలోకం అనుకున్న వాళ్ళు మేము రామన్నారు, వస్తామన్న వాళ్ళు రాముడితో బయలుదేరారు. రాముడు అవతారం విడిచిపెడితే మళ్ళీ ఈ అవతారంలో ఆయన్ని చూడటం అంత తేలిక కాదు కనుక హనుమంతుడు గంధమాదనం నుంచి ఒక్కసారి మళ్ళీ రామదర్శనానికి బయలుదేరాట. బయలుదేరి వస్తూ ఉండగా దారిలో ఒక అరణ్య మార్గంలో ఇద్దరిని చూశాడు. ఈ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుంది అని ఒక్కసారి దృష్టి ప్రసరించాట. వాళ్ళెవరో అర్థమైంది. అందులో ఒకడు శతకంఠ రావణుడనేవాడి సోదరుడు, దుర్ముఖుడు అంటారు వాణ్ణి. రెండోవాడు ఆ పక్కనున్నది మగవాడు కాదేమో అనిపించి ఇంకొంచెం జాగ్రత్తగా చూశాడు. అది మగ కాదు, ఆడే. ముక్కు బాగా తగ్గిపోయింది, చెవులు బాగా తగ్గిపోయి ఉన్నాయి. ఈ ముక్కు చెవులు లేనిది ఎవరా అని ఆలోచన చేయగా హనుమంతుడు, ఓహో ఇది శూర్పణఖ అని కనిపెట్టాడు. ఇది శూర్పణఖ, పక్కనున్నవాడు దుర్ముఖుడు. వాళ్ళు ఏవో నవ్వుకుంటున్నారు, తాగుతున్నారు, మధ్య మధ్యలో రాముడి గురించి ఎత్తారు. ఓ రాముడి గురించి ఎత్తుతున్నారంటే ఇదేదో అనుమానించవలసిన విషయమే అని హనుమంతుడు వాళ్ళు ఉన్న చెట్టు కొమ్మపైన నిలబడి సూక్ష్మరూపంతో వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్నట్ట, చిన్న కోతి రూపంలో అన్నమాట. అందులో శూర్పణఖ, ఆ పక్కన దుర్ముఖుడు తెగతాగి ఆనందంతో ఒళ్ళు పై తెలియకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. భలే భలే దుర్ముఖ, రాముణ్ణి రామ పత్నిని వేరు చేసి మనం గొప్ప పని చేశాం అంటోంది శూర్పణఖ. చూసారు, ఇది అద్భుతమైన కథ, ఎక్కడా దొరకదు, కేవలం పరాశర సంహితలోనే దొరుకుతుంది. ఏమన్నది శూర్పణఖ? సీతారాముల్ని వేరు చేశాం భలే అంది. అవునవును, నువ్వు నేను కలుసుకోవడం మంచిదే. మనకు అసలు ఏం జరిగిందో ఈ ప్రపంచానికి తెలియకుండా బాగా చేశాం అన్నాడు వాడు. ఇంతకీ నిజానికి ఏం జరిగిందంటే, ఒక రోజున ఈ దుర్ముఖుడనే శతకంఠ రావణ సోదరుడు అయోధ్యా నగరానికి బయలుదేరాట రాముడి మీద పగ తీర్చుకోవడానికి. రాముడు రావణుణ్ణి మైరావణుణ్ణి వీళ్ళందరినీ సంహరించాడని తెలుసుకుని మారు వేషంలో మానవ రూపంలో వస్తున్నాడు. ఇంతకు పూర్వమే లక్ష్మణుని వల్ల ముక్కు చెవులు తెగిపోయి అలమటించిపోతున్న శూర్పణఖ అగ్రహోదగ్గురాలై ఉంది. ఆవిడ కూడా ఈ రామ సామ్రాజ్యంలో ప్రవేశించి మోసంతో అయినా రాముణ్ణి సీతని వేరు చెయ్యాలి అనే కోరికతో అది బయలుదేరింది. అది కూడా మానవ స్త్రీ రూపంలో వచ్చింది. ఈ మానవుడు ఈ మానవ స్త్రీ కలుసుకున్నారు. ఒకరినొకరు మింగాలని అమాంతంగా నోరు తెరిచారట. ఇద్దరూ రాక్షసులే. దాంతో అసలు విషయం అర్థమయ్యింది. ఆశ్చర్యం, నేను సీతారాముల మీద కక్ష పెంచుకుని పగ తీర్చుకోవడానికి బయలుదేరా, నువ్వు అలాగే బయలుదేరావు, ఇద్దరం కలిసి సీతారాముల్ని వేరు చేద్దామన్నది శూర్పణఖ. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఇదిగో ఈ దుర్ముఖుడు రజకుడి వేషంలో, ఈ శూర్పణఖ అతని భార్య వేషం రజకీ రూపంలో బయలుదేరారు. వీళ్ళన్నమాట కొంప ఉంచింది అసలు రహస్యం. పాపం సాధారణంగా బట్టలు తుక్కునే ఆ అమాయకులు చేసిన పాపం కాదు ఇది, ఈ రాక్షసులు పన్నిన కుట్ర. ఈ ఇద్దరూ కలిసి నగరం దగ్గర రేవు దగ్గర చేరి, వెయ్యర్ర దెబ్బ తరు వెయ్యర్ర దెబ్బ బండ మీద కసాపిస వెయ్యర్ర అందాల దెబ్బ అని పాడుకున్నారు. తగాదా పడినట్టు నటించారు. అప్పుడు ఈ దుర్ముఖుడు రజక రూపంలో ఉన్నవాడు ఏం చేశాడు, సంవత్సర కాలం లంకానగరంలో రావణుని చెరలో ఉన్న సీతని రాముడు తెచ్చేలుకుంటున్నాడు, అలాంటి రాముడి లాంటి వెర్రివాడిని నేను కాను అని అభాండం వేశాడు. ఇదే భద్రుడివిని రాముడికి చెప్పాడు. రాముడు తప్పనిసరి పరిస్థితుల్లో దుఃఖంతో సీతని అడవికి పంపేశాడు. ఈ కథ వీళ్ళిద్దరూ భలే మనిద్దరం కలిసి కపట నాటకం ఆడాం. అసలు నాటకాల పాత్రలకు పెడితే నంది అవార్డు మనకే వస్తుంది. కనీసం నంది రాకపోయినా ఓ మురికి పంది అవార్డు అయినా రాకపోతుందా అని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు తాగి. మనిద్దరం పెళ్లి చేసుకుందాం తిరుగుదామని ఇంతలో వీడన్నాడు, నీ రూపంలో కొంత సౌకుమార్యం వచ్చింది, పూర్వం ఎంత పొడుగుండేది ముక్కు, ఆ ముక్కు లక్ష్మణుడు కోసాక సరిగ్గా ముక్కు సరి సెట్ అయిపోయింది అన్నట్ట. చెవులు అలాగే సరిపోయి అనగానే, అవునులే పూర్వం హనుమంతుడు తోకతో నిన్ను రెండు దెబ్బలు కొట్టినప్పుడు నీ బుర్ర కూడా ఎంత ఉండేది, తగ్గిందిగా అందిట. ఒరే ఎప్పుడో తోకతో కొట్టడం కాదురా, ఇప్పుడు నేను వచ్చాను, కాలపాశాన్ని విసురుతున్నాను, కాసుకోండి, మా సీతారాముల్ని విడదీసింది మీరా, అందుకే అగ్నేహశేషం రుణాచ్చేషం శత్రుశేషం నకారయ్యత్తని. శత్రువు విషయంలో ఇంత కూడా శేషం ఉంచకూడదు, అగ్నిశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదన్నారు. ఓ కొంప అంటుకున్నప్పుడు దాన్ని చల్లార్చేటప్పుడు చల్లార్చిన తర్వాత కొంచెం నిప్పు ఉంటే నిర్లక్ష్యంతో వదలకూడదు, మళ్ళీ ఇది రాజుకోవచ్చు, మళ్ళీ ప్రమాదం తెచ్చిపెట్టవచ్చు, అందుకని నిప్పుని పూర్తిగా ఆర్పాలి. రుణం కూడా అంతే, లక్ష రూపాయలు తీర్చి ఆఖరి ఒక్క 1000 రూపాయలే కదా నట్టే పెడితే మళ్ళీ 1000 రూపాయలు వడ్డీతో లక్షయ్య కూర్చుంటుంది, వీడికి పెద్ద శిక్ష అవుతుంది. అందువల్ల రుణం పూర్తిగా తీర్చాలి. శత్రుశేషం కూడా అంతే. శత్రువులో దెబ్బ కొట్టి వదిలితే ప్రమాదం, వాడిని రెచ్చగొట్టకూడదు. పూర్తిగా చంపు, లేదా అసలు శత్రువు రాకుండా చూసుకో. కొంచెం కొంచెం రెచ్చగొట్టి శత్రువులతో తగాదా తెచ్చుకుని ఇంట్లో కూర్చుంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం తెచ్చి పెడతాడు. ఏ బాత్రూములో ఉండగా చంపేయచ్చో, హత్యలే హత్యలైపోతాయి. కాబట్టి శత్రుశేషం కూడా ఉండకూడదని ఏనాడో పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు ఏనాడో చెప్పిన మాటని మా రాముడు దయతో పట్టించుకోకుండా మిమ్మల్ని వదలడం వల్ల కదురా ఈనాడు సీతారాముల్ని మీరు దూరం చేశారు. దీనికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించండి అంటూ హనుమంతుడు పైనుంచి కిందకి తోక విడిచిపెట్టగానే ఈ తాగుడు బైకుల్లో హనుమంతుని మాటలు వాళ్ళకేం వినపడలేదు. కానీ తోకను చూసి శతకంఠ సోదరుడు దుర్ముఖుడు అమ్మ బాబోయ్, సర్పం సర్పం అన్నట్ట. శూర్పణక మాత్రం కనిపెట్టేసింది. నీ మొహం అది సర్పం కాదురా బాబు, భయంకర కాలపాశం కంటే ప్రమాదకరమైనది ఇది హనుమంతుని తోక. ఈ తోక నాకు బాగా గుర్తు. మొత్తం లంకానగరాన్ని తగలబెట్టిన తోక. లంక తగలబడుతున్నప్పుడు మా ఇల్లు కూడా తగలబెట్టాడు హనుమంతుడు. ఈ తోకని బాగా గుర్తుపడతాను, అందుకే కలలో కూడా ఈ తోక కనబడితే నాకు దడ అందిట. పైగా ఆ శూర్పణక ఇల్లు తగలబడుతున్నప్పుడు ఒక దూలం కాలుతూ కాలుతూ వచ్చి దాని వీపు మీద పడింది. ఆ వీపు మీద ఇంత మచ్చ కూడా పడింది. పాపం ఇదిగో చూడు బ్యూటీ స్పాట్, ఆనాడు జాకెట్ అంతా పూర్తిగా కాల్చేసింది. వీడు వచ్చి పడ్డాడు రా బావో అని పారిపోతూ ఉండగా తోకతో హనుమంతుడు ఆ ఇద్దరి మెడలను బాగా బిగించి బండని సొక్క దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత తోక విప్పి చూస్తే అసలు అక్కడ వాళ్ళిద్దరూ కనపడలా. ఇంత పూర్వం ఈ దుర్ముఖుడు శూర్పణక ఎక్కడ ఉండాలి, వీళ్ళు ఏమైపోయారని చూసేట. ఈ తోకతో బండనేసి కొట్టడంతో తస్య చైవ శిరోనాస్తి, తలకాయ లేదు, కాళ్ళు లేవు, నా బాహు చేతులు లేవు, నా చజాను నీ మోకాళ్ళు లేవు. పిండి పిండి అయిపోయి గ్లైండర్లో వేసిన శనగపప్పు చట్నీలు అయిపోయారు వాళ్ళు. హనుమంతుడు ఒక్క దెబ్బకి ఎలా అయిపోయేవాళ్ళు. నిజంగా ఆయన విజృంభించి యుద్ధం చేస్తే ఇంకేమవుతారో, దుమ్ము ధూళి కూడా మిగలదన్నమాట. అలా శత్రువుల్ని సంహరించి రామచంద్రుణ్ణి సీతని ఇద్దరిని అభాండంతో దూరం చేసిన పాపాత్ముల్ని ఈ జన్మలో శిక్షించాను. ఇక రాబోయే జన్మలో మరొక్కసారి రామచంద్రుడి చేతిలో ఈ దుర్మార్గుడు మరణిస్తాడు. పాపం చేసిన చివరి క్షణాల్లో ఈ శూర్పణక రామ రామ అందిట. అక్కడుంది కొంచెం దుర్ముఖుడు చచ్చేటప్పుడు చచ్చాను అన్నాడు, కాబట్టి వాడు ఎలాగో చచ్చిపోయాడు. శూర్పణక మాత్రం చివరి క్షణాల్లో రామ అంది. కాబట్టి వచ్చే జన్మలో ఆ రాముడికి మళ్ళీ సహకారం చేస్తావు, సుందరి అవుతావు అని వరమిచ్చాడు ఈ దుర్ముఖుణ్ణి. ఇప్పుడు చచ్చేటప్పుడు కూడా రామనామం చెయ్యకుండా చచ్చాను అన్నావు కదా, అందువల్ల ఈ పాపానికి వచ్చే జన్మలో మళ్ళీ పుడతావు. అప్పుడు రాముడు అవతారం ఎత్తినప్పుడు అతని చేతిలో చస్తావు, ఆ దెబ్బతో విముక్తి పొందుతావు అన్నాడు. ఇప్పుడు అర్థమైందా, ఈ చచ్చిన రజకుడే అంటే ఈ దుర్ముఖుడే రాబోయే జన్మలో అంటే కృష్ణావతారంలో కంసుని దగ్గర మళ్ళీ రజకుడిగా పుట్టి కృష్ణుడు మధురానగరానికి వచ్చినప్పుడు విందులమై నరేశరుని వీటికి వచ్చితిమేము, మాకు మా మందలలోన కట్టికొన్న మంచి పటంబులు లేవు, నీముడిల్ సుందర ధౌత చేలములు శోభిల్లుతున్నవి, ఇమ్ము నిన్ను మేలందెడు తెమ్ము, రాజు దశ అల్లురమోరజ కాన్వయాగ్రణీ. శ్రీకృష్ణుడు మధురానగరానికి వచ్చినప్పుడు తాగుడు మేకంలో ఒక రజకుడు పెద్ద బట్టల బోటతో వస్తున్నాడు. వెనక కొంతమంది అతని సహాయకులున్నారు. కృష్ణుడు అతని దగ్గరికి వెళ్ళి కంసుడు ఆహ్వానించగా ఇక్కడికి వచ్చాం, మాకు మా మందలో కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు, నీ మూటలో అందమైన అంచు పంచెలు కనపడుతున్నాయి, ఇస్త్రీ చెయ్యబడి ఉన్నాయి పట్టు వస్త్రాలు, కొంచెం కట్టుకోవడానికి మాకు ఇస్తావా అని అడిగితే వాడు అగ్రహోదగ్రుడై, ఎరా మహారాజుగారి సొమ్ములు తీసుకుందామనుకుంటున్నావా, ఈ మధ్యన మీ గొల్లలకి బాగా పాలు పెరుగు పెరిగినట్టున్నాయి, అవి తాగి తిని వెన్నలు మెక్కి కొవ్వెక్కి ఇలా పలుకుతున్నారు, చంపేస్తాం జాగ్రత్త ఏమనుకుంటున్నావో, మా రాజు సొమ్ము గైకొన ఏ రాజులు వెరతురింత ఎల్లిదమే నీకీ రాజరాజగృహమున ఈ రాజసమేల గొల్ల ఏగుము తలగన్నన్నాడు. దాంతో కృష్ణుడు ఆగ్రహించి చేత్తో ఒక దెబ్బ కొట్టాడు. అదే కరాటే అంటే. కరాగ్రతలం పునకొట్టాడు అన్నారు కృష్ణుడు. కరాగ్రతలం కాస్త కరాట అయిపోయిందనమాట. శ్రీకృష్ణ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ కరాటే ఫైటింగ్. అంతేగాని వాడు ఎవడో జపాన్ వాడో ఇంకోడో కాదు, కృష్ణుడు ఆ దెబ్బతో వాడు తలకే నరికేశాడు. ఇదిగో పూర్వం దుర్ముఖుడే, సీతారాముల్ని వేరు చేసిన రజక రూపంలో ఉన్నవాడే, ఇప్పుడు మళ్ళీ పుట్టి కృష్ణుడి చేతిలో చచ్చి మోక్షం పొందాడు. వాడికి అలా ప్రాయశ్చిత్తం హనుమంతుడు విధించాడనమాట. ఇక శూర్పణఖ ఆ జన్మలో చచ్చిపోయేటప్పుడు హనుమంతుడు తోకతో కొట్టినప్పుడు చచ్చేటప్పుడు రామారామాందిగా అదే కుబ్జ అనే పేరుతో పొట్టిదానిగా పుట్టి మూడు వంకర్ల దానిగా పుట్టి ఆ తర్వాత కృష్ణుడికి ఈ జన్మలో పూర్వజన్మలో చివరి క్షణాల్లో రామ అన్న పుణ్యం వల్ల సుగంధ ద్రవ్యం ఇచ్చి తద్వారా మోక్షం పొందిందన్నమాట. పుణ్యో గంధ, గంధాత్ పుణ్య అన్నమాట. గంధం ఇస్తే పుణ్యం కలుగుతుంది కనుక తత్ప్రభావంతో మోక్షం పొందగలిగింది, ఆయన అనుగ్రహం పొందగలిగింది. ఇవన్నీ హనుమంతుడిచ్చినటువంటి కటాక్షం. ఆ తరువాత హనుమంతుడు మళ్ళీ అక్కడ నుండి బయలుదేరాడు, సరయూ నదీ తీరానికి వెళ్ళాడు. రామావతార పరిసమాప్తి సమయంలో రామచంద్రుడికి భక్తితో నమస్కరించాడు. శాశ్వతంగా నీ నామం నిరంతరం జపిస్తాను స్వామీ, నువ్వు అవతారం సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళినా నా హృదయం తెరిచినప్పుడల్లా అందులో నువ్వు నాకు దర్శనమివ్వాలి అని భక్తితో ప్రార్థిస్తే, నీ రోమ రోమము రామస్వరూపమే, నీ రోమ రోమము రామ రామ అంటూనే ఉంటుంది, నిన్నిలా అనుగ్రహిస్తున్నాను అని భక్తితోటి ప్రార్థించిన హనుమకి వరమిచ్చి శ్రీరామచంద్రుడు సరయూ ప్రజలతో కలిసి అవతారాన్ని విడిచిపెట్టేశాడు. ఆపై హనుమంతుడు యథాప్రకారంగా గంధమాదన పర్వతానికి వెళ్ళిపోయాట. అక్కడే హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు ఆయన. నిరంతరం అక్కడే ఉంటాడా మహానుభావుడు. ఎంతమందిని ఎన్ని రకాలుగా అనుగ్రహించాడా పుణ్యాత్ముడు. ఒకప్పటి మాట, హనుమంతుడు భూలోకంలో రామనామం ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడెక్కడల్లా ఉండాలి అని ఒకసారి సంచారం చేయడానికి బయలుదేరాడు. హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గర, అంటే ఇప్పుడు మనం ఉత్తరాచల్ అంటున్నామే, ఉత్తరాంచల్ తర్వాత ఉత్తరాఖండ్ అన్నారు, అక్కడ డెహ్రాడూన్ అంటున్నాం, దాన్నే డోన్ అని కూడా అంటారు. ఉత్తరాఖండ్కి రాజధాని అది. అదిగో ఆ రాజధాని ప్రాంగణం దగ్గర ఒక హనుమద్ గ్రామం అని ఒక గ్రామాన్ని కొంతమంది బ్రాహ్మణోత్తములు భక్తితో నిర్మాణం చేసుకున్నారు. హనుమంతుణ్ణి తలుచుకుని, హనుమంతుణ్ణి తమ నగరానికి అధిష్టాన దేవతగా నియమించుకుని చక్కని విగ్రహం చేసుకుని పూజించారు. ఇలా పూజించగా వాళ్ళకి రామచంద్రుడు హనుమంతుణ్ణి పూజిస్తే ఆయన స్వయంగా అనుగ్రహిస్తాడు. అక్కడున్న వాళ్ళకి బాగా ఐశ్వర్యం వచ్చింది, మంచి సంపదలు, పంటలు, పొలాలతో సుఖంగా ఉంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు ఈ చచ్చిపోయాడు హనుమంతుడి చేతిలో దుర్ముఖుడని చెప్పుకున్నామే, ఈ దుర్ముఖుడి కొడుకు పేరు భాష్కలుడు. ఈ భాష్కలుడు అనేవాడు భూలోకమంతా తిరుగుతున్నట్ట తన రాక్షసైన్యంతో అలా తిరుగుతూ ఈ పట్టణానికి వచ్చాడు. ఈ గ్రామమే ఆంజనేయ గ్రామం. అక్కడికి వస్తే ఏ మూల చూచినా హనుమంతుని విగ్రహాలే, అందరిళ్లలో హనుమద్ విగ్రహాలే. మధ్యలో కూడా ఒక అద్భుతమైన విగ్రహాన్ని పెట్టుకుని ఇక్కడున్న బ్రాహ్మణులు పూజిస్తూ ఉంటే వీడు ఆగ్రహోదగ్రుడైపోయి, హనుమంతుడి పూజ ఆపేయండి, ఈ విగ్రహాలన్నీ తీసి పక్కన పారేయండి, ఈ సంపదలన్నీ మాకు ఇచ్చేసి మీరు యాచకులు అయిపోండి, ముష్టెత్తుకు బతకండి అన్నట్టు. లేదయ్యా, ఈ గ్రామంలో మేము తరతరాలుగా ఉంటున్నాం, ఈ పక్కనేనేమో అలకనంద మందాకిని ప్రవహిస్తోంది, అందులో స్నానం చేస్తాం, హనుమంతుడిని పూజిస్తాం, నువ్వే వేరే ఊరు వెతుక్కోమన్నారు వాళ్ళు. వాడు వినలేదు. ఈ గ్రామం నాకు ధారాదత్తం చేసి పండి, లేదా మిమ్మల్ని చంపి అవతల పారేస్తానన్నట్ట. కనిపించిన వాడిని కనిపించినట్టే బెదిరించడమే కాకుండా ఉద్దండ గదాదండంతో నెత్తి మీద మోది బాధితూ ఉంటే ఆ చావు దెబ్బలు తినలేక ఈ బ్రాహ్మణులంతా ఆంజనేయమతి పాటలాన్నం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. హనుమా, నీ గురించి ధ్యానం చేస్తున్నాం, చాలా ఎర్రని మూతి కలిగిన వాడివి, కాంచనాద్రి కమనీయ విగ్రహం, మేరుపర్వతం ఎలా ఉంటుందో అలాంటి కమనీయమైన ఆకారం కలిగిన వాడు, అందమైన ఆకారం కలవాడు హనుమంతుడు. మేరుపర్వతం బంగారపు రంగులో మెరిసిపోతుంది, హనుమంతుడు కూడా అలాగే మెరిసిపోతాడు, చాలా అందగాడు అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అటువంటి సుందరాకార నీ గురించి నమస్కరిస్తున్నాం. పారిజాత తరుమూల వాసినం, గంధమాదన పర్వతంలో పారిజాత వృక్షాల మధ్యలో సువాసనలోనూ నివసిస్తున్నాడు. అక్కడ అరటి తోట ఉంది, పారిజాత వృక్షాలు ఉన్నాయి, వాటిలో నివసిస్తూ ఉంటావు నీవు. అటువంటి వాయుపుత్రుణ్ణి నిన్ను మనస్సులో నిలిపి ధ్యానం చేస్తున్నాను అని వాళ్ళు అనగానే హనుమంతుడు వచ్చేసట. చెప్పాంగా ఇందాకే ప్రారంభంలో హనుమంతుడు ఒక్కసారి రామభక్తులు ఎక్కడున్నారో చూద్దామని బయలుదేరాడు. ఆయనకి ఈ దుశ్చర్య కనపడింది. బాష్కలుడు, వాడి అనుచరులైన రాక్షసులు, మహానుభావులైన భూసురులను పీడిస్తూ ఉంటే కళ్ళారా చూచి అగ్రహోదగ్రుడై ఈ బ్రాహ్మణులు తన ధ్యానం చేయగానే గదపుచ్చుకుని వాళ్ళ మీదకు దూకాడు. వాళ్ళ తలకాయలన్నీ దేవాలయాల్లో కొబ్బరికాయలు పగలగొట్టినట్టుగా పగలగొట్టి అవతలు పారేశాడు. ఈ విధంగా దుష్ట శిక్షణ చేశాడు, వాళ్ళ సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చాడు. సరిగ్గా అలా తిరిగి తిరిగి చివరికి విభీషణుడు పరిపాలిస్తున్న లంకకి వెళ్ళాడు. ఇంకా త్రేతాయుగం చివరికి వచ్చేస్తుందన్నమాట. విభీషణుడు పరమరామభక్తుడైన పరమ పూజ్యుడైన హనుమంతుడికి సింహాసనం ఇచ్చి కూర్చోబెట్టాడు. చిరంజీవులలో విభీషణుడు కూడా ఒకడు. విభీషణుడు కూడా పరశురాముడు, అశ్వత్థామ మొదలైన వాళ్ళలాగా అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని. అశ్వత్థామ బలి వ్యాసుడు, ఇదిగో హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురిని చిరజీవులు అంటారు. కలియుగాంతం వరకు ఉంటారు వీళ్ళు. ఈ మహానుభావులలో విభీషణుడు కూడా లంకానగరంలో ఇప్పటికి కూడా ఉంటాడు. శ్రీలంకని పరిపాలించేవాడు వాడెవడో రాజసేన అయి ఉండొచ్చు, కానీ వాడు భౌతికమైన సింహాసనం మీద కూర్చుంటాడు. వాడి నెత్తి మీద కూర్చుని అదృశ్య రూపంలో ఉండేదంతా విభీషణుడే. అంచేత విభీషణుడు కనపడకపోయినా చిరజీవి అక్కడే ఉంటాడట, దివ్య సామ్రాజ్యంలో ఉంటాడు. ఆయన హనుమంతుడిని గౌరవించి ఎలా ఉన్నావు, ఏమిటంటే అంతా బాగానే ఉన్నాం, అవును రామచంద్రుడు వెళ్ళిపోయాక నీ కాలక్షేపం ఏమిటన్నాడు. నా కాలక్షేపం చూపిస్తాను రమ్మని విభీషణుడు హనుమంతుణ్ణి మొత్తం లంకానగరంలో ఉన్న ఉద్యానవనాలన్నీ తిప్పెట్ట. ఆశ్చర్యం ఏమిటో చెప్పమంటారా? అక్కడ అశోకవనంలో ఇంత పూర్వం సీతాదేవిని నానా రకాలుగా ఏడిపించేసిన రాక్షస స్త్రీలు ఉన్నారు. సంవత్సరం పాటు సీతని రోజు మింగేస్తాం, నవిలేస్తాం, కొరికేస్తాం, ముక్కు కోసి ముక్కు బజ్జీ వేస్తాం, వేళ్ళు కోసి ఫింగర్ బజ్జీస్ వేస్తాం అంటూ బెదిరించిన ఈ దుర్మార్గపు స్త్రీలందరికీ కాళ్ళకి చేతికి సంకెళ్ళేసి వాళ్ళకి రోజు శాఖాహారం పెడుతున్నట్టు విభీషణుడు. పొద్దున్న సాయంకాలం అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఈ మధ్యన మన వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టామనుకుంటున్న రా మెటీరియల్స్ అన్నీ ప్రవేశపెట్టినవాడు విభీషణుడు. అసలు పేటెంట్ హక్కులు ఆయనవి, మనం మర్చిపోయాం. కానీ వీళ్ళందరి చేత పొద్దున్న సాయంకాలం నానబెట్టినటువంటి వేరుశనగ గుళ్ళు, పెసర గింజలు, మొలకలు ఎత్తినవన్నమాట, ఇంకేవో రకరకాలైన శనగలు ఇవన్నీ పెట్టిస్తున్నట్ట. పైగా అవి కూడా ఎలా పెడతట, 1000 సార్లు రామనామం చేసినటువంటి వాళ్ళకి 1-2 కిలోలు పెడతాడు. రామనామం చేయకపోతే అప్పటికి ఉపవాసమే. అందుకని ఈ రాక్షస స్త్రీలంతా కూర్చుని శ్రీరామ శ్రీరామ అనాలి. అలా 1000 సార్లు అంటే వాళ్ళకి అన్నం అన్నమాట. ఇదే ఈ శనగలు, మొలకలు, అరటిపళ్ళును. ఎవరైనా పొరపాటును తక్కువ లెక్కేస్తే వాళ్ళంతా చూసేసేవాట. 4 దెబ్బలే, 1000కి తక్కువ ఎందుకు చేసావు అంటే కొంచెం నీరసంగా ఉందండి. నీరసంగా ఉంటే కావాలంటే 1 కిలో ఎక్కువ తిని శనగలు. మేమండి ఇంతకాలం దాకా పచ్చి మాంసం తినేవాళ్ళం కదండి, ఇప్పుడు ఇలా తినలేకపోతున్నామండి పచ్చికూర ముక్కలు అన్నారు వాళ్ళు. పచ్చికూర ముక్కలు తినలేకపోతున్నారా? పచ్చికూర ముక్కలు తినకపోతే వీపు మీద వాళ్ళు కొరడా దెబ్బలు తింటారా అని చెళ్ళు చెళ్ళు అన్నారు. కొరడా దెబ్బలు కొట్టారట ఈ కాల భట్లు, ఈ విభీషణ భట్లు. దాంతో చావు దెబ్బలు కొట్టకండి కొట్టకండి, ఈ దెబ్బల కంటే శనగలే బాగున్నాయి, ఈ పచ్చి శనగలు 1 కేజీ ఏంటంటే 10 కేజీలైనా తింటాం అని మళ్ళీ తిని మళ్ళీ రామాయణం మొదలెట్టారు. వాళ్ళకి నోరు తిరగదు పాపం. ఏళ్ల తరబడి బాగా చేపలు అరగ తీసుకు తినడం, మాంసం ముక్కలు పీక్కు తినడానికి అలవాటు పడిపోయి నాలిక ఇంత దుబ్బైపోయింది. అందుకని శ్రీరామ శ్రీరామ అనమంటే చీరామ చీరామ అన్న మొదలెట్టారట. ఏ ఇదిగో మళ్ళీ చీ అంటున్నారు, శ్రీ అంటారా తనమంటారా అనేవారు భట్లు. మా తలప్రాణం తోక్కొస్తుంది, ఆ రావణాసుడు చచ్చిపోయి ఈ మదనష్ట విభీషణుడు ఎందుకు రాజయ్యాడు అని ఒకతి తిట్టింది. ఆ తిట్టిన సమయానికి హనుమంతుడు ఉన్నాడు. చూసావా విభీషణ, మొత్తం మీద తిట్టుకుంటే తిట్టుకున్నారులే నిన్ను, రామనామం చేయిస్తున్నావు వీళ్ళని అని మెచ్చుకున్నాడు. మొత్తం మీద లంకానగరం అంతా శాఖాహారులుగా మారిపోయారు నగరంలో ఉన్న పౌరులంతా. అందరి చేత రామనామం చేయిస్తున్నాడు ఆయన. హనుమంతుడు ఆనందంతో ఇవన్నీ చూసుకుంటూ విభీషణుడిని ప్రశంసించి ఒక 9 రోజులు ఉన్నాడు. ఒక రోజున కొంతమంది రాక్షసులు హనుమంతుడి కాళ్ళ మీద పడిపోయి, రామభక్త హనుమ, వరాలు ఇవ్వడంలో నీ అంత గొప్పవాళ్ళు ఉండరు, రామభక్తులు వరం ఇవ్వడం అంటే చాలా ఇష్టంగా భావిస్తారు, అది తమ కర్తవ్యం అనుకుంటారు, మాకు వరం ఇమ్మనగానే హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ రామభక్తులు వరమిస్తారని అన్నారు గనక మీరు, నేను వరమిస్తున్నాను కోరుకోండి అన్నట్టు. ఇదిగో వరమిస్తానన్నావు కదా, కోరుకుంటున్నాం. ఈ విభీషణుడు మా నోటి దగ్గర తిండి తీసేశాడు. చాలామంది మారిపోయిన మేము కొంతమంది ఉన్నాం, భయంకరమైన మాంసానికి అలవాటు పడిపోయిన వాళ్ళం. ఈ శాకాహారం తినలేకపోతున్నాం, నాలుక చచ్చిపోయింది. అమెరికా వెళ్ళి గోంగూర పచ్చడి ఆవకాయ తిననటువంటి ఈ ఆంధ్రుల పరిస్థితి మాకు వచ్చింది, నానాయాతన పడిపోతున్నాం. నువ్వు వరం ఇస్తానన్నావు, మాకు మాంసం తినే అధికారం ఇయ్యి అన్నారట. హారిమి దుర్మార్గుల్లారా, వరం పుచ్చుకుని ఇలా అడుగుతున్నారా అని హనుమంతుడు ఆశ్చర్యపోయి, తొందరపడి నేను వీళ్ళకి వరం ఇస్తానన్నాను, ఇప్పుడు వీళ్ళు మాంసాహారం తినాలన్నారు, ఇవ్వకపోతే రామభక్తులు అసత్యమాడిన దోషం వస్తుంది, ఇది లోకంలో దుష్ప్రచారం అవుతుంది, ఇస్తే రామభక్తుడిని హనుమని సాధువుల్ని చంపమని ఈ దుర్మార్గుల్ని పంపినట్టు అవుతుంది, ఇప్పుడు ఏం చేయాలి, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టు అయింది. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ రోజు నుంచి మీరు వెళ్ళి హాయిగా నరమాంసమే కాదు ఏ మాంసమైనా తినచ్చు వరం ఇచ్చాను అనగానే వీళ్ళు జయ హనుమకి అని ఎగిరి గంతులేసి దూకపోయారట. ఆగండి అన్నాడు ఆయన, అదేమిటి తొందర పెడతారే పూర్తిగా వినకుండా, ఏ ఊళ్ళో హనుమంతుడి విగ్రహం ఉండదో ఆ ఊళ్ళో మాత్రమే నరమాంసం తినండి, వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని హింసించండి, కానీ ఏ ఊళ్ళో అయినా హనుమంతుని విగ్రహం ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళారా, ఆ విగ్రహంలోంచి నేను వస్తా గద పెట్టి మీ బుర్రలు బద్దలు కొడతాను జాగ్రత్త అన్నట్ట. భలే భలే, ఆ మాత్రం వరమిస్తే చాలని వెంటనే వీళ్ళు ఎగిరారట. ఈలోపు హనుమంతుడు ఈ విషయాన్ని విభీషణుడి ద్వారా ప్రపంచమంతా చాటించాట. ఇంకేముంది, ఈ రాక్షసులు వచ్చి మన ఒళ్ళలో పడి తింటారట హనుమంతుడి విగ్రహం లేకపోతే, కాబట్టి అందరూ విగ్రహాలు పెట్టేయండి అన్నారు. ఈ రాక్షసులు ఆనందంగా బయలుదేరి ముందుగా భూలోకానికి వచ్చేశారు. ఆ లంకాద్వీపం నుంచి వచ్చి అస్సాం చేరారు. అక్కడికి చేరగానే అసమ ప్రదేశానికి అక్కడ హనుమంతుడి విగ్రహం కనపడింది. ఈ చాటింపులు అక్కడ విగ్రహం పెట్టారు. అర్రెర్రే, హనుమంతుడి విగ్రహం అక్కడ ఉందో చూసుకోలేదని బయలుదేరారట. ఇంకో ఊరు వెళ్ళారు, అక్కడ హనుమంతుడి విగ్రహమే. ఇంకా వీళ్ళకి మొదలయ్యాయి పాటలు, ఏ ఇంటికి వెళ్ళనివ్వండి, ఏ ఊరు వెళ్ళనివ్వండి, అక్కడ హనుమంతుడు గదబుచ్చుకునో, నమస్కారం చేసో, తోక పైకెత్తో, చిన్నగానో పెద్దగానో మొత్తం మీద అందరిళ్లలో హనుమంతుడే. అప్పటి నుంచి హనుమ గ్రామ పాలకుడు అనే పేరుతో ఇంటింట ఉన్నాడు, అదే సంప్రదాయం వాళ్ళ. మీరు చూడండి, ఎక్కడైనా సరే రాముడు కూడా లేకపోవచ్చేమో, లేక ఇంక ఏ దేవుళ్ళు ఉండకపోవచ్చు, హనుమంతుడి విగ్రహమో పటమో లేని ఊరంటూ ఉండదు. ఊళ్ళో ఎక్కడో చోట హనుమంతుడి విగ్రహం ఉంటుంది, ఎంతో కొంత చిన్నో చెతకో పటం ఉంటుంది, అదో విచిత్రం. గ్రామం చివరిలోనో ప్రారంభంలోనో ఇంట్లోనో పక్కలోనో పెట్టుకుని తీరతారన్నమాట ఊళ్ళు. అలా హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ గదబుచ్చుకుని భీకరాకారుడి రాక్షసులు ఎవరు వచ్చినా వాళ్ళని చావగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్ట. దాంతో రాక్షసులకి హనుమంతుడి ద్వారా మాంసాహారం వరంగా వచ్చినా మళ్ళీ ఈ విగ్రహాల ద్వారా నిషేధం అయిపోయిందన్నమాట. ఈ విధంగా రాక్షసులకి ఇచ్చినట్టిచ్చి వరం చాలా తెలివితేటలతో వాళ్ళని అడిచివేశాడు. ఇదిగో అప్పటి నుంచి ఈ పురాణాలలో శాస్త్రాల్లో కూడా చెప్పారు, మీ ఊళ్ళో హనుమంతుడిని ఉంచండి, ఉంటే శాకిని ఢాకిని భూత ప్రేత పిశాచాదులు బ్రహ్మరాక్షసులు ఇవేవి రావు, భూత పిశాచ నికటనహి ఆవై మహావీర జప నామ సునావై అని ఎందుకు రాశాడు మహానుభావుడు తులసీదాసు, ఇందుకని రాశాడు. ఇందువల్లే హనుమంతుడు అన్ని ఊళ్ళలో ఉండడం జరిగింది. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా కాలం మారింది. అత్యంత ప్రాచీన కాలంలో ఒక ఆయన పేరు ధ్వజదత్తుడు, బాగా చదువుకున్న పండితుడు. త్రేతాయుగం పూర్తయి ఇక ద్వాపరయుగం ఆరంభమవుతోంది కాలం. ఆ కాలంలో ఈ ధ్వజదత్తుడు అనేవాడు కష్టపడి చదువుకుని ఒక అందమైన భార్యని పెళ్లి చేసుకున్నాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్కని పూర్వం తణుకులో ఉండేవాడు, ఆయన ఒక గొప్ప కవిత రాశాడు. అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుని చుట్టూ తిరుగుతోంది అని. అందులో చెప్పినట్టుగా అమెరికాలో డాలర్లు పండడం నిజమో కాదో పక్కన పెడితే, ఇండియాలో సంతానం పండును అనే మాట మాత్రం ఈ ధ్వజదత్తుడి విషయంలో నిజమయ్యింది. వీడికి పెళ్ళయ్యింది, 16 ఏళ్ళు గడిచాయి, ఏడాదికి ఒక బిడ్డ చొప్పున 16 పిల్లలు పుట్టారట. ఇందులో పన్నెండు మంది ఆడవాళ్ళు, నలుగురు మగపిల్లలు వెరసి షోడశ కళలు ఆ ఇంట్లో చేరాయి పదహారుగురు సంతానం రూపంలో. ఈయన చూస్తే దరిద్రుడు, బాగా చదువుకున్న పండితుడే కానీ ఏ పని చేయడు. ఢయ్యుడక్కుని వ్యాకరణం చదువుకున్నాడు, దాని పాఠం చెప్పాలంటే గుర్తురావు. అందుకని బాగా తిని పడుకుని పొట్ట పెంచుకోవడం వల్ల ఈ ముష్టెత్తిన ఆహారం అంతా ఆయనకే సరిపోదు. దాంతో పిల్లల్ని పోషించడు, ఎవరిని పట్టించుకోడు, పెళ్ళంతో మాట్లాడు. అటువంటి ఈయనకి కొంతకాలానికి ఏదో గడుస్తుంది కాలం అంతే. వాళ్ళ ఆవిడ పరమ పతివ్రత. సహజంగా ఈ లోకంలో భార్యల వల్లే భర్తలు కుటుంబాలు సాగుతున్నాయి ఎక్కువ చోట్ల. ఆవిడ కూడా లలిత పతివ్రత తిలకం అన్నారు. ఆ ఉత్తమురాలు ఇతడు సంపాదించకపోయినా, ఏ ఉద్యోగం సక్రమంగా చేయలేకపోయినా, ముష్టి తెచ్చింది కాస్త వండి ఆయనకే పెట్టి పిల్లలకి పెట్టి తాను పస్తులు ఉండేది ఎక్కువ కాలం. దొడ్లో మాత్రం బాగా బచ్చలి కూర తోటకూర పెరిగేవిట. రోజు పొద్దున సాయంత్రం ఈ పులుసు పెట్టడం, ఆ పులుసే కాస్త వాళ్ళకి పోసి తాను తాగేది. ఒక్కొక్కప్పుడు బియ్యం అందరికీ సరిపోయేవి కావు. ఏళ్ల తరబడి ఆవిడ ఈ పదహారేళ్లలో, పెళ్ళైన పదహారేళ్లలో కేవలం బత్సలి ఆకు కోసిన పులుసు, తోటకూర ఆకుతో వండిన పులుసు తప్ప మరేమీ లేకుండా బతికిందంటే ఆశ్చర్యించవండి పాపం. అయినా భర్తని ఏమండి అన్నం లేదు ఇవి సరిపోవటం లేదని అడిగేది కాదట. ఒకనాడు దాదాపు 18 సంవత్సరాలు పెళ్ళయ్యాక గడిచింది. ఆఖరి పిల్లాడికి కూడా 2 ఏళ్ళు వచ్చాయి. ఆ సమయంలో ధ్వజదత్తుడు అందరూ రాత్రి భోంచేశాక మంచినీళ్ళు తాగడానికి వంటింట్లోకి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ 4 తోటకూరాకులు ఉడకబెట్టుకుని సరిగ్గా ఉప్పు కూడా లేకుండా తాగుతోంది గ్లాసులో పోసుకుని. ఈయన తెల్లబోయి ఆగు భార్యామణి అని ఆ పులుసుని కొంచెం రుచి చూశాడు. ఉప్పు కూడా లేదు, పలచగా ఉన్నాయి ఆ పులుసు. పలచగా ఉన్న పులుసులు 4, 5 తోటకూరాకులు ఉన్నాయి. అప్పుడు భార్యని ఎగాదిగా చూశాడు. ఈ ఎముకిలా పొడుచుకొచ్చేసి భుజాలు పైకొచ్చేసి చావడానికి సిద్ధంగా ఉన్న అస్థిపంజరంలాగా చిక్కిపోయి కళ్ళు లోపలికి పోయి జుట్టంతా ఒక పిచ్చితనంగా తయారైపోయి ఉంది భార్య. అప్పటిదాకా భార్య ఇలా ఉందని కూడా కనిపెట్టలేకపోయాడు పాపం ఈ మూర్ఖుడు. భార్యను చూసి అప్పుడు ఏడుపు వచ్చింది. నేనెంత పాపాత్మణ్ణి, నువ్వు అన్నం తిన్నావో లేదో ఒక్కనాడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పులుసు తాగుతూ ఉండడం నా కళ్ళబడింది కాబట్టి తెలిసింది. మనలో మన మాట, అసలు నువ్వు సరిగ్గా అన్నం తిని ఎన్నాళ్ళు అయ్యిందంటే పెళ్ళయ్యి ఇప్పటికి 18 ఏళ్ళు అయింది. ఈ 18 ఏళ్లలో మహా అయితే ఒక 6 సంవత్సరాల కాలం ఇంచుమించుగా కొంచెం కొంచెం అన్నం తిని ఉంటాను, మిగతా 12 ఏళ్ళు దాదాపుగా ఓ రోజు అటు ఓ రోజు ఇటురుగా. నాకు తిండి లేదండి, ఈ పులుసులే తాగుతున్నానండి అందుట. అయ్యో దైవమా, ఎంత పాపం చేయించావు నా చేత. ఏదో ఢయ్యుడక్కుని చదువుకుంటూ నా తిండి మాత్రం నేను తింటూ ఆవిడ వండి పెడుతున్నది మా అందరికీ సరిపోతుందేమో అనే భ్రమలో ఎప్పుడైనా నువ్వు తిన్నావా అని కూడా ఆమెను అడగకుండా నేను తినేసి బతుకుతున్నాను. ఒక రూపాయి సంపాదించాను కాదేనాడు. ముష్టి బతుకులు మా బ్రతుకులంటే దుర్భరమైన బ్రతుకులు మావి. పెళ్ళానికి ఎంత అన్నం పెట్టలేక, పిల్లలకి భోజనం పెట్టలేక, వస్త్రాలు ఇవ్వలేక అలమటించిపోయే మానవుడు కూడా మానవుడా. తన పుత్రమిత్రముఖరుల తనుపక చూడకయు వారు తరిగి నశింపను మనుచు గృహమేధి ఆశ్రమమునుండెడివా నీకొక్క మోదము కలదే. తన కొడుకులు కూతుళ్ళు భార్య బంధువులు ఇటువంటి వారిని పోషించక, వాళ్ళు బ్రతికారో చచ్చారో తెలుసుకో తాను మాత్రం బ్రతుకుతూ ఇంత అన్నం తింటూ హాయిగా నిద్రపోయే దుర్మార్గుడికి గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం సుఖం ఉంటుందా? అసలు వాడు పాపాత్ముడు, తన వాళ్ళని పోషించకుండా తాను మాత్రం తన శరీరాన్ని పోషించుకునేవాడు, మలమూత్ర భక్షణ చేసిన నీచుడితో సమానుడు అంటారు పెద్దలు అటువంటి నీచుణ్ణి. చదువుకున్నాను, ఎందుకు ఈ ఓరియంటల్ చదువు, నాకు ఒక అన్నం వెతుకు పెట్టడం లేదు అని బాధపడి దుఃఖం చెంది, ఛీ భార్యామణి ఇంక నేను రేపెళ్ళి ఆత్మహత్య చేసుకుంటానన్నట్ట. నిజంగా చచ్చిపోయేవాడు సస్తానని బెదిరిస్తాడా? లోపల ఏదో నాటకం తప్ప వీడికి భయము ఉంది, చావాలని అనిపిస్తోందనమాట. చచ్చేవాడు ఎవడికి చెప్పడు, రహస్యంగా ముందు చచ్చిపోయిన తర్వాత మాట్లాడతాడు అదనమాట. కానీ వీడు ఇలా అనగానే వాడు ఆవిడ తొందరపడి చావకండి, అసలు చచ్చి ఏం సాధిస్తాం, ఏతి జీవంతమానందం నరం వర్షశతాదపి, జీవంతం నరం వర్షశతాదపి ఆనందం ఏతి. అంటే బతికున్న మానవుడికి ఇవాళ కాకపోతే రేపైనా అంటే 100 ఏళ్ళకైనా వర్ష శతాదపి అండంలో 100 ఏళ్ల తర్వాత అయినా సరే ఆనందం వస్తుంది. బతకాలి, కాకపోతే సత్యం సాధిస్తాం. ఆత్మహత్య మహాపాపం. అలాంటి దోషం మీరు చెయ్యకండి చదువుకున్న పండితులు. అనగానే ఏం చేయమంటావు మరి, మీకు తిండి పెట్టకుండా ఇలాగే రోజు మీరు ఏడుస్తూ ఉంటే నేను మాత్రం ఇలా ఉండనా అన్నాడు. అలా ఎందుకు అనుకోవాలి? అసలు మీరు చదువుకున్నవారు మీకు తెలియదా మనకి దారిద్ర్యం ఎందుకు వస్తోంది? మనం ఎప్పుడు ఎవరికి 10 పైసలు దానం చెయ్యని పాపం వల్ల. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్రదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవ్వరికి దానం చెయ్యని పాపాత్ముడు దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడవుతాడు. ఈనాడు దారిద్ర్యం అనుభవిస్తున్నాడంటే ఒక జీవి, సంపదలు లేక ఏడుస్తున్నాడంటే, బాధపడుతున్నాడంటే దానికి గల కారణం పూర్వజన్మలో ఏనాడు ఎవ్వరికీ దానం చెయ్యకపోవడమే. అందుకే ఏ వ్యక్తి అయినా దానం చేస్తేనే మళ్ళీ సంపదలు వస్తాయి. పూర్వజన్మలో చేసిన దానం వల్ల సంపదలు వస్తే ఈ జన్మలో కూడా దానం చేయాలి. ఇప్పుడు ఆ సంపదలు అట్టే పెట్టుకుని పిసిని కొట్టుతనంతో ఎవరికి ఏం పెట్టకుండా తాను తినక దాచిపెడితే చివరికి వచ్చే జన్మలో మళ్ళీ ముష్టి చెప్పు పుచ్చుకు తిరగవలసి వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చెయ్యని వాడికి సుఖం లేదు. అదాన దోషేణ భవే దరిద్ర, దానం చేయకపోవటం వల్లే దరిద్రుడవుతాడు. పూర్వం ఒక రాజుగారు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కవిత్వం చెబితే ఒరే వీడికి తోటకూర ఇవ్వండిరా అనేవాట. ఓ 2 కట్టలు తోటకూర. ఎవడన్నా డ్యాన్స్ చేశాడనుకోండి 2 కట్టలు తోటకూర. ఎవరైనా పాఠం చెబితే 2 కట్టలు తోటకూర. ఇక అన్నిటికీ తోటకూర ఇచ్చి సన్మానం చేసేవాట. ఎంత కష్టపడి పురాణం చెప్పినా 1000 నూట 16లు ఇవ్వడం, 10000 నూట 16లు ఇవ్వడం లేవు. 2 కట్టలు తోటకూర వెళ్ళరా. ఇలాగ అందరికీ తోటకూర ఇస్తూ ఉంటే ఒక రోజున ఒక సాధువు వచ్చాడు. రాజుగారికి దేవన ఇచ్చాడు. రాజుగారు సాధువుకు కూడా 2 కట్టలు తోటకూర అన్నట్టు. సాధువు పక్కపక్కనవి, తోటకూర వల్ల మహారాజు అయ్యావు, ఇప్పుడు రాజుగా ఉండి 2 కట్టలు తోటకూర ఇస్తే మళ్ళీ వచ్చే జన్మలో తోటకూర అమ్ముకు బతుక్కోవాలి, జాగ్రత్త అన్నట్టు. రాజుగారు తెల్లబోయాడు, పక్కనున్న వాళ్ళు తెల్లబోతున్నారు. అప్పుడు ఆ సాధువు అసలు రహస్యం చెబుతున్నా, వినండి మీ రాజుగారి తోటకూర రహస్యం. మీ రాజుగారు పూర్వజన్మలో కటిక దరిద్రుడు, ముష్టి బ్రాహ్మడు, అందరిళ్ళకి అడుక్కోవడానికి పోయేవాడు. వాళ్ళు ఏదో వేసేవారు, బతికేవాడు. ఒకరోజున ఈయన ఒక ఇంటికి వెడితే ఎవరో 2 కట్టలు తోటకూర దానం చేశారు. ఆ తోటకూర ఇంటికి తెచ్చుకుని చక్కగా పులుసు పెట్టుకు తిందామనుకుంటూ ఉంటే ఈయనకంటే దరిద్రుడైన ఒక బ్రాహ్మడు ఎదురుగుండా వచ్చి, అయ్యా చచ్చిపోతున్నానండి, ఏదైనా దానం చేయండి అంటే జాలేసి తన చేతిలో ఉన్న 2 కట్టలు తోటకూర ఆయన చేతిలో పెట్టాడు. తాను చచ్చిపోయే స్థితిలో ఉన్న ఈ తోటకూరలు అయితే తాను బతకలేడు. అయినా జాలిపడి 2 కట్టలు తోటకూర దానం చేయటం వల్ల ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో మీకు రాజయ్య పుట్టాడు. ఇప్పుడు ఈయనకి పూర్వజన్మ రహస్యం గుర్తుంది, నేను 2 కట్టలు తోటకూర దానం చేయడం వల్ల రాజునయ్యాను కదా, ఈ జన్మలో కూడా తోటకూర చేస్తే చక్రవర్తిని అవుతానని ఇంటికి వచ్చిన వాడికల్లా పద్మాకర్ గారికి 2 కట్టలు తోటకూర, ఏకోరామ్ గారు వచ్చారు 2 కట్టలు తోటకూర, ఇంకా మన వెంకటరావు గారు వచ్చారు 2 కట్టలు తోటకూర, ఇలా ఎవడొస్తే వాడికి 2 కట్టలు తోటకూర ఇస్తున్నాడు. అందుకనే నేను తోటకూర వల్ల రాజు అయ్యావు, రాజుగా ఉన్నప్పుడు కూడా తోటకూర ఇస్తే వచ్చే జన్మలో మళ్ళీ తోటకూర గతి అన్నాను అని ఇప్పుడు రాజుగేసి తిరిగి, మహారాజా నీకు పూర్వజన్మ గుర్తుంది కానీ దాని వెనకాతలో ఉన్న అసలు విషయం నీకు అర్థం కావడంలా, ఆ జన్మలో నువ్వు దరిద్రుడివి, తోటకూర తప్ప మరేం లేదు, అది తినకపోతే నువ్వు చచ్చిపోతావు, నీని పొట్ట పోషణకి నీ ప్రాణరక్షణకి కావలసిన ఆహారాన్ని కూడా దానం చేసిన పుణ్యం వల్ల రాజు అయ్యావు, ఈ జన్మలో నీకు ఈ తోటకూర గతి ఏమిటి, బోలెడు ఐశ్వర్యం ఉంది, ఈ చిన్న పిసరికి ఇంత పదవి వచ్చింది, ఇదిలో ఉన్నప్పుడు మళ్ళీ పిసరు దానం చేస్తే ఎలాగా, ఇప్పుడు అనేక సంపదలు ఇవ్వాలి, అది గుర్తుపెట్టుకో, అక్కడ లేని పరిస్థితులు అది ఇచ్చావు, ఇప్పుడు ఉండి అది ఇచ్చావనుకో మళ్ళీ వచ్చే జన్మలో పూర్వపు బ్రాహ్మడు అయ్యి మళ్ళీ తోటకూర కావాలండోయ్ అని అందరి దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది జాగ్రత్త అన్నట్ట. అప్పుడు వాడు తప్పు తెలుసుకుని లేనప్పుడు చేసిన దానం అది, ఇప్పుడు ఉన్నప్పుడు అంత తక్కువ చేయకూడదని గ్రహించి అందరినీ చక్కగా బంగారము వస్త్రాలు ఆహార పదార్థాలు వీటితో సంతోషపెట్టాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిరంతరం మనం దానం చేయాలి ఎంతో కొంత. ఒకప్పుడు నన్ను అవధానంలో అడిగారు, ఏమండి ఇలా నిలువు నామం పెడితే మోక్షమా అడ్డనామం పెడితే మోక్షమా అని. అప్పుడు నేను చెప్పిన పద్యం, ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదెవ్వనికే నిన్నని. ఇది మనం సైగ చేసి చూపిస్తే కానీ అర్థం కాని పద్యం. మామూలుగా ఇటు పెట్టిన ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వనికేనని అంటే ఏమర్థం అవుతుంది? అందుకని ఇటువంటి వాటికి చూపించాలి. ఇటు పెట్టిన అంటే నిలువునామం పెట్టిన, ఇటు పెట్టిన అడ్డంగా పెట్టిన, ఇటు పెట్టక అంటే చేత్తో ఇలా దానం చేయక అని అర్థం అనమాట. ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వనికేని. ఎవరికైనా మోక్షం కలగాలంటే, శుభం కలగాలంటే ఇలా పెట్టాలి తప్ప ఇలా పెట్టామా ఇలా పెట్టామా ఇలా పెట్టామా అని భగవంతుడు చూడడు. ప్రతి వ్యక్తి జీవితంలో దానం చేయడమే పరమార్థమని గ్రహించాలి. ఇచ్చింది కొన్ని కోట్లు వెనక్కి తిరిగి వస్తుంది. అది తప్పక మనం కొంతమంది పేర్లు ముచ్చరించుకోవాలి. ఆనాడు ఈనాడు దాతలు దాతలే. బచ్చు కోటేశ్వరరావు గారని అమెరికాలో ఉంటారు. వారు పెద్దాపురం, ప్రతి సంవత్సరం పెద్దాపురంలో చాలా ధర్మకార్యాలు చేస్తాడు. రెండు నెలలకోసారి వస్తూ ఉంటారు మహానుభావులు. ఆయన అవధానం వినినది 100,000 రూపాయలు వారి ఆందిస్పాట్ ఇచ్చాడు. ఆయన 100,000 రూపాయలు ఇస్తూ ఆయన అన్నమాట చెబుతున్నాను, ఆయన పొగడ్డం కోసం కాదు. ఈ 100,000 రూపాయలు ఇలాంటి పండితుడికి ఇస్తే సిగ్గుపడుతూ ఇస్తున్నానండి, ఇంకా 10 లక్షలు ఇవ్వలేకపోయాను అన్నాడు ఆయన. అంటే అంత ఇస్తూ సిగ్గుపడుతూ ఇస్తున్నాడు ఆయన. పైపెచ్చి ఏమంటున్నారు, ఎవరికైనా ఇచ్చిందే మిగులుతుందండి, మా సంపాదన మా డబ్బు మా దగ్గరే ఉంటుందండి అన్నారు. అది కుటుంబం అంటే. ఇలా ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చారు ఆయన అవార్డు 100,000 రూపాయల చొప్పున. చికాగోలో గొప్ప డాక్టర్ గారు ఆయన. ఇది దానం అంటే. వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది, వాళ్ళు జ్ఞానులంటే. అందుకని ఏం చెప్పారు ఇక్కడ, భార్యామణి గారు తమ భర్త గారు ధ్వజదత్తుడితోటి అదాన దోషేణ భవేద్ దరిద్రః, ఏనాడు ఎవరికి దానం చెయ్యని దోషం వల్ల ఈ జన్మలో మానవుడు దరిద్రుడవుతాడు. అంటే మనం దరిద్రులవడానికి గల కారణం ఎవ్వరికీ పెట్టకపోవడమే. దరిద్ర దోషం వల్ల ఏం చేస్తాం? దరిద్ర దోషేణ కరోతి పాపం. దారిద్ర్య దోషం వల్ల పాపం చెయ్యాలి. దరిద్రంతో ఉన్నవాడు బతకాలంటే ఏం చేయాలి? ఎవరిని మోసం చేద్దామా, దొంగతనం ఎలా చేద్దామా, ఎవరి చెప్పులు ఎత్తుకుపోదామా, గుళ్ళోకి వెళ్ళి గోవిందా గోవిందా అని లోపు జేబులో చెయ్యెట్టి పోయిందా పోయిందా అని పరుసు ఎలా ఎత్తుకుపోదామా అని ఎదురు చూస్తాడు. ఈ విధంగా పాపం చేసి బతకాలనుకుంటాడు. అందుకని ఏమన్నాడు, దరిద్ర దోషేణ కరోతి పాపం. మళ్ళీ పాపం వల్ల ఏమవుతుంది? పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వల్ల తప్పక నరకానికి పోతాడు. కుంభీపాకమో రౌరవమో మహారౌరవమో ఇటువంటి నరకాల్లో పడతాడు. పునర్దరిద్ర పునరేవ పాపి. మళ్ళీ దరిద్రుడైపడతాడు, మళ్ళీ పాపం చేయాలి. ఇదో చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం నుంచి బయటపడాలంటే యథాశక్తి దానం చెయ్యాలి. దానం చేయకపోతే ఈ పాపపు చక్రం నుంచి బయటపడడం సంపదలు రావు. ఇప్పుడు దానం చేయడానికి మన దగ్గరే ఉంది బూడిద తప్ప. కాబట్టి ఒక పని చెయ్యండి, ముందు మన పాపం తొలగించుకుంటే మనం మోక్షం పొందుతాం, సంపదలు పొందుతాం. పాపం తొలగాలంటే అది ఒక్క మంత్రం వల్లే అవుతుంది. మనకి చాలా దగ్గరలో నైమిషారణ్యం ఉంది. నైమిషారణ్యంలో మహానుభావులైన ఋషులు యోగులు ఉన్నారట. ఆ యోగుల దగ్గరికి వెళ్ళండి, ఎవరో ఒకరు మిమ్మల్ని కనుకరించి ఒక గొప్ప మంత్రం ఇస్తారు. ఆ మంత్రం అనుష్ఠానం చేసి పాపం తొలగించుకుంటే మీకు సంపద వస్తుంది, మమ్మల్ని సుఖపెట్టచ్చు. నా మాట విని మీరు శుభముహూర్తంలో నైమిషారణ్యం వెళ్ళి గురువును ఆశ్రయించి గురుపాద పద్మముల సేవ వల్ల వచ్చిన ఫలితంతో మంత్రాన్ని జపం చేసి ఆ ప్రభావంతో సంపదలు పొందండి అన్నది. చాలా అద్భుతమైన సలహా ఇచ్చావు భార్యామణి. ఎంతోమంది భార్యలను చూసాం, అది తండి ఇది తండి దొంగతనం అన్నా చెయ్యండి అడుక్కోండి అంటారు తప్ప గురువుల దగ్గరికి వెళ్ళండి, మంత్రానుష్ఠానం చెయ్యండి, పాపం ప్రక్షాళన చేసుకోండి, సంపాదన సంపాదించండి అని చెప్పేవాళ్ళు ఎవరూ దొరకరు. నువ్వు దొరికావు, నీ రుణం తీర్చుకోలేను అని భార్యకి కృతజ్ఞత చెప్పాడు. మర్నాడు ఉదయమే కష్టపడి ప్రయాణం చేశాడు. నడిచాడు 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 అతి పవిత్రమైన నైమిషారణ్యం చేరాడు. అది దివ్యక్షేత్రం, అనిమిషక్షేత్రం, దేవక్షేత్రం, కలిప్రభావం రవ్వంత కూడా సోకని దివ్యక్షేత్రం అది. పుణ్యం బై మునివల్లభగణ్యం బై కుసుమఫల నికాయోత్థిత సాద్గుణ్యమయి నైమిషాఖ్యారణ్యం బునుతింపదగు అరణ్యం బులలో. పుణ్యం బై అత్యంత పుణ్యమైనది, అత్యంత పవిత్రమైనది నైమిషారణ్యం అంటే. మహానుభావులైన ఋషులు అక్కడ అడుగుపెట్టి తమ పాదంతో ఆ అరణ్యాన్ని మరింత పవిత్రం చేశారు. పుష్పాలతో, ఫలాలతో, వృక్షాలతో, ఇటువంటి దివ్య ప్రకృతితో ఆ అడవి దివ్యారణ్యంగా శోభిల్లుతుంది. అటువంటి నైమిషాఖ్యారణ్యం అరణ్యాలలో కల్లా ఉత్తమ అరణ్యం. ఈ భారత భూమిలో మొత్తం 12 అరణ్యాలు ఉన్నాయి. భారత భూమి అంటే మొత్తం ఆ రోజుల్లోనే చెప్పేది భూమి అంతా భారత భూమి. ఇప్పుడంటే అమెరికా వేరు, ఇంకోటి వేరు అవ్వచ్చు కాక, ఒకప్పటి భరత భూమి అరష భూమి అంటే మొత్తం యావత్ భూమండలం. ఇక్కడ 12 అరణ్యాలు చెప్పారు. ఈ 12 అరణ్యాలలోనూ కూడా మేము భాగవత సప్తాహం చేయాలి, దేవీ భాగవతం చేయాలని నిర్ణయించాం. ఇప్పటివరకు నైమిషారణ్యం, వింధ్యారణ్యాలు పూర్తయ్యాయి. ఇంకా ఉత్పలారణ్యం, కపిలారణ్యం ఇవన్నీ ఉన్నాయి. ఒక్క కపిలారణ్యం కష్టం, ఎందుకంటే కపిలారణ్యం అంటే కాలిఫోర్నియా వెళ్ళాలి కనుక, అమెరికా వెళ్ళాలి. తక్కినవన్నీ కూడా సప్తాహం చేయటం అంటే ఇక్కడున్న ప్రజల్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేనివి. అటువంటి వాటిలో ఈ ద్వాదశారణ్యాలలో ఉత్తమోత్తమారణ్యమైన నైమిషారణ్యం దగ్గరికి వెళ్ళాడు ఈ మహాత్ముడు ధ్వజదత్తుడు పండితుడు. పరమ పవిత్ర నైమిషారణ్యం, బ్రహ్మదేవుడు తన కమండలంలోంచి వలకపోసిన జలం అక్కడ ప్రవహిస్తున్నది, గోమతీ నదీ రూపంలో చక్రతీర్థం ఉన్నది అక్కడ. పూర్వం కలియుగం ఆరంభం కాబోయే ముందు ఋషులు కంగారుపడి, రాబోయే కలికాలంలో మనం ఉండలేం, మహాభయంకరం కలియుగం అంటే ఈ యుగంలో మానవులు అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్యు చేయదాలరి కలియుగమందు మానవులు అనుకున్నారు ఋషులు. అందుకని వీళ్ళంతా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యాను సంధాత నీకు నమస్కారం, కలియుగంలో సాధారణ మానవులతో కలిసి మేము ఉండలేం, ఈ కలియుగంలో ఉన్న మానవులు మమ్మల్ని బ్రతకనివ్వరు, యజ్ఞాలంటే వాటిని పాడు చేస్తారు, ఒకవేళ ఎవడన్నా యజ్ఞం చేస్తే నాస్తికవాదులు యజ్ఞాల మీద లేనిపోని ఎపిసోడులు చూపిస్తారు, దాంతో చూసేవాళ్ళకి భయం కలుగుతుంది, సన్యాసుల్ని కాముకులుగా చిత్రించడానికి ప్రయత్నిస్తారు. సాధ్యమైనంత వరకు సన్యాసులకి ఋషులకి కలియుగంలో తావు ఉండదు, మహానుభావులు సాధువుల్ని బ్రతకనివ్వరు మానవులు, ఇటువంటి వాళ్ళతో కలిసి ఈ పాపభూయిష్టమైన నరకంలో మేము ఉండలేము, ఈ మానవులకి దూరంగా వెళ్ళి పవిత్రంగా అనుష్ఠానం చేసుకుంటూ యజ్ఞాలు చేసుకుంటూ కథలు చెప్పుకుంటూ బ్రతుకుతాం భగవత్ కథలు అంచేత అటువంటి దివ్యస్థానం కలిప్రభావం సోకని దివ్యస్థానం మాకు ఇమ్మంటే బ్రహ్మదేవుడు ఆ క్షణమే అయితే మీకోసం ఒక దివ్య స్థలం కేటాయిస్తా చూడండి అని వెంటనే తన మనస్సంకల్పంతో మనస్సులో నుండి ఒక చక్రాన్ని సృష్టించాడు. ఇది బ్రహ్మ మనోమయ చక్రం. ఇది విష్ణు చక్రమును సుదర్శన చక్రం కాదు, ఎందుకంటే ఈ మధ్యన నైమిషారణ్యం సుదర్శన చక్రం నుంచి పుట్టిందిట, విష్ణు చక్రం నుంచి పుట్టిందిట. వీడు చూసి వచ్చినట్టు, పురాణాలు చదివినట్టు, చదివి చెప్పు లేదా మాట్లాడుకోరుకో, ఎందుకు వచ్చింది పిచ్చి పిచ్చి మాటలు. బ్రహ్మ మనోమయ చక్రం అని చెప్పారు. ఆ మనోమయ చక్రాన్ని ఆయన ఏం చేశాడు, నేను భూమి మీదకు దొల్లిస్తున్నాను, ఈ చక్రం ఎక్కడ శిథిలమై పడిపోతే అక్కడికి మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి, ఆ ప్రదేశానికి కలి ప్రభావం ఉండదు, కలిపురుషుడి ప్రభావం ఉండదు, పవిత్రంగా అక్కడ మీరు యజ్ఞాలు చేసుకుంటూ పురాణాలు చెప్పుకుంటూ బతకండి అన్నాడు అని వెంటనే బ్రహ్మగారు ఆ చక్రాన్ని దొల్లించాడు. అది బండి చక్రంలో ఉంటుంది, చుట్టూత ఆకులు చెక్కతో తయారు చేయబడి, ఆ దాని చుట్టూత ఇనుముతో తయారు చేసిన ఒక బద్ది కమ్మి ఉంది, ఆ కమ్మిని సంస్కృతంలో నేమి అంటారు. బ్రహ్మ తన మనస్సంకల్పంతో సృష్టించిన ఈ చక్రం విడిచిపెట్టగానే అది మహావేగంగా దొల్లుకుంటూ భూలోకానికి చేరింది. ఋషులు దాని వెంటబడి వచ్చారు. ఆ చక్రం భూలోకంలో ఒక దివ్యస్థలంలో పడి పగిలిపోయింది, ముక్కలైపోయింది, శిథిలమైపోయింది. బండి చక్రం చుట్టూత ఉండే ఇనప కమ్మి ఉందే నేమి, అది ముక్కలై నేల మీద పడి నేలని చీల్చి నీరుని పైకి తీసుకొచ్చింది. నేమి అంటే సంస్కృతంలో దాని అర్థం ఏమిటి, తెలుగులో ఈ కమ్మి, ఎత్ర నేమిహి సంశీర్యతే తదేవ నైమిషం. ఈ బండి చుట్టూతో ఉన్న ఇనపబద్ది కమ్మి నేమి శిథిలమై పడిపోయిన స్థలమే నైమిషము, అక్కడున్న అరణ్యం గనక నైమిష అరణ్యం అన్నారు దానిని. అది బ్రహ్మ వల్ల ఏర్పడిన స్థలం. ఆ బద్ది ఇనప ముక్క నేలని చీల్చి అడుగునున్న ఆ జలాన్ని పైకి తీసుకొచ్చింది, జలాన్ని స్థలం మీదకి తీసుకొచ్చింది. చక్రం వల్ల ఏర్పడింది కనుక ఆ తీర్థాన్ని చక్ర తీర్థం అన్నారు. ఇది పవిత్రం. అక్కడే ఋషులు చేరారు. బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం వల్ల, ఆయన ఇచ్చిన వరం వల్ల ఇక్కడికి కలిపురుషుడు రాడు అని ధైర్యం చేసుకుని సత్రయాగం అనే పేరుతో 1000 ఏళ్ళు యజ్ఞం చేశారు మోక్షం పొందడానికి వాళ్ళనమాట. అందుకే ఎవరైనా తప్పక నైమిషారణ్యానికి వెళ్ళాలి. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాం చైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. దేవీ భాగవతంలో సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడితోటి చవనుడు అన్నాడు, మొట్టమొదట నైమిషారణ్యంతో యాత్ర మొదలుపెట్టాలి, ఆ తర్వాత చక్రతీర్థంలోకి వెళ్ళాలి. ఈ చక్రతీర్థం కాదు, అది కాశీలో ఉన్న చక్రతీర్థం, ఇంకా చాలా తీర్థాలు ఉన్నాయి, వాటికి లెక్కే లేదన్నాడు. కాబట్టి అటువంటి దివ్యస్థలం నైమిషారణ్యానికి మన ధ్వజదత్తుడు వచ్చాడు. అక్కడ ఆయనకు అదృష్టవశాత్తు పుష్కరుడు అని ఒక యోగి కనపడ్డాడు. అత్యద్భుతమైన నియమనిష్టలతో సంయమీంద్రుడిగా బతికిన మహాత్ముడు మంత్ర